We have been looking through the Bible and studying it.
మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నాం.
And we have now reached the book of Zephaniah in the Old Testament.
పాత నిబంధనలోని జెఫన్యా గ్రంథం యొద్దకు మనం వచ్చాం.
Zephaniah prophesied soon after Nahum prophesied.
నహుము ప్రవచించిన తర్వాత వెంటనే జెఫన్యా ప్రవచించాడు.
And that was before Babylon became a world power.
బబులోను ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన రాజ్యం కాక ముందు దీన్ని ప్రవచించాడు.
And just before Jeremiah started prophesying.
యిర్మీయా ప్రవచించక మునుపు జెఫన్యా ప్రవచించాడు.
Possible that Jeremiah started prophesying towards the end of Zephaniah's time of prophecy.
జెఫన్యా ప్రవచించేటప్పుడు చివరిలో ఉన్నప్పుడు బహుశా యిర్మీయా మొదలుపెట్టి ఉండవచ్చేమో.
And Zephaniah also spoke about the destruction of Assyria.
అష్షూర్ యొక్క నాశనమును గురించి కూడా జెఫన్యా ప్రవచించాడు.
And the rise of Babylon.
మరియు బబులోను పైకి రావటం గురించి కూడా.
But his main theme is the severity of God and the goodness of God.
Aina mukhyamaina amsham emtante devuni yokka tevrata mariyu devuni yokka manchitanamu.
In Romans 11:22 it says, look carefully at the severity of God and the goodness of God.
Roma 11:22 lo chebbadindi devuni yokka tevratanu mariyu devuni yokka manchitanamannu teekshanamga chodamani.
And we can see that verse, the theme of that verse, emphasized throughout the book of Zephaniah.
Aa vachanam yokka amsame Zephaniah grantham anta kuda nokki cheppabadindani manam chudagalam.
First of all, Zephaniah speaks about God's strictness against sin.
Mottamodatiga paapam yella devuni yokka tevrata gurinchi Zephaniah cheppadu.
Then he declares God's goodness to the remnant among his people.
తన భక్తుల్లో శేషించిన వారికి దేవుని యొక్క మంచితనాన్ని కూడా ఆయన ప్రకటించాడు.
ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రొఫెట్స్.
దాదాపు ప్రవక్తలందరూ కూడా ఇదే అంశాన్ని బోధించారు.
గుడ్నెస్ అండ్ ద సివెరిటీ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క తీవ్రత మరియు దేవుని యొక్క మంచితనము.
హిస్ స్ట్రిక్ట్నెస్ అగైన్స్ సిన్.
పాపమునకు విరోధంగా ఆయన ఏ విధంగా కఠినముగా ఉంటాడు.
అండ్ హిస్ సివెరిటీ ఇన్ డిసిప్లినింగ్ హిస్ చిల్డ్రన్ వెన్ దే లివ్ ఇన్ సిన్.
తన బిడ్డలు పాపంలో జీవిస్తున్నప్పుడు ఆయన వారిని ఏ విధంగా శిక్షిస్తాడు, ఏ విధంగా తీవ్రంగా ఉంటాడు.
హిస్ గుడ్నెస్ టు deliver them from it and bring them and to establish them.
వారిని విడిపించుటకు మరియు వారిని స్థిరపరచుటకు ఆయన యొక్క మంచితనం గురించి.
As we read these prophets in the Old Testament,
పాత నిబంధనలోని ఈ ప్రవక్తలను మనం చదువుతున్నప్పుడు,
we find there are certain themes that they keep on speaking on again and again.
వారు కొన్ని అంశములను మరలా మరలా చెప్తూ ఉంటారు.
Anger of God against sin is a major theme of all the prophets.
పాపమునకు విరోధముగా దేవునికి కలిగే కోపమును గురించి ప్రతి ఒక్క ప్రవక్త కూడా ముఖ్యంగా చెప్తాడు.
And the absolute certainty of God's judgment on sin is another major theme.
పాపం మీద తప్పకుండా కలిగే దేవుని యొక్క తీర్పు కూడా వారు నొక్కి చెప్పే మరొక అంశము.
Great danger and evil of pride.
గర్వం యొక్క దుష్టత్వము మరియు దాని వలన కలిగే గొప్ప ప్రమాదము.
And how severely God will judge those who exploit poor people.
మరియు బీదవారిని పీడించే వారిని దేవుడు ఎంత తీవ్రంగా తీర్పు తీరుస్తాడు.
Really against the love of money found among preachers and leaders.
నాయకుల్లో కనుగొనే ధనాశను గురించి కూడా వాళ్ళు ఎంతో తీవ్రంగా చెప్పారు.
Morality found among leaders.
మరియు నాయకుల్లో ఉండే అనైతికత.
These are all very relevant for today because that's what we see even today in Christian circles.
అవన్నీ కూడా ఈనాటికి ఎంతో సరిపోయేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఈనాడు కూడా మనం క్రైస్తవ నాయకుల్లో వాటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం.
Another theme is how God uses heathen people to chasten his people.
మరొక అంశం ఏమిటంటే దేవుడు తన ప్రజలను శిక్షించడానికి ఏ విధంగా అన్యులను వాడుకుంటాడు.
And the need for faith and patience if you don't get and see God answering immediately.
దేవుడు వెంటనే ప్రార్థనకు జవాబు ఇవ్వనట్లయితే విశ్వాసము మరియు సహనము ఏ విధంగా అవసరమో కూడా వారు బోధిస్తున్నారు.
God wants people not to be deceived by external manifestations that look like a revival.
బాహ్యముగా చూడటానికి ఉజ్జీవంగా కనపడే వాటిని చూసి మోసపోకూడదని దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు.
How appropriate for today.
ఈనాడు అవి ఎంతగానో సరిపోయేవిగా ఉన్నాయి.
You read these Old Testament prophecies and understand the context in which they were spoken.
ఈ పాత నిబంధన ప్రవచనములను మీరు చదివి అవి ఏ సందర్భంలో వారు చెప్పారో దాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే,
find that they are very relevant for our day.
మనము జీవిస్తున్న ఈ దినముల్లో అవి ఎంతో సరిపోయేవిగా మనం చూడగలము.
All the prophets spoke about a remnant there will be in among God's people.
దేవుని ప్రజల్లో శేషించిన వారు ఉంటారని ప్రవక్తలందరూ కూడా చెప్పారు.
You who would be faithful to God.
దేవునికి నమ్మకంగా ఉండేవారు కొద్దిమందే అని వారు చెప్పారు.
And these things are written for our instruction.
మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడి ఉన్నవి.
ఇస్రాయెల్ వాస్ స్ప్లిట్ ఇంటూ టూ గ్రూప్స్, లార్జ్ గ్రూప్ ఆఫ్ 10 ట్రైబ్స్ అండ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ 2 ట్రైబ్స్.
ఇస్రాయెల్ రెండు గుంపులుగా విడిపోయింది, 10 గోత్రములు కలిగిన ఒక పెద్ద గుంపు, 2 గోత్రములు కలిగిన ఒక చిన్న గుంపు.
వి పిక్చర్ దిస్ టు ద టూ గ్రూప్స్ ఇన్ క్రిస్టెండమ్.
క్రైస్తవత్వంలోని రెండు గుంపులతో వీటిని మనం సాదృశ్యంగా చూడవచ్చు.
వన్ ఇస్ ద బిగ్ గ్రూప్ ఆఫ్ ఆల్ ద బిగ్ బిగ్ డినామినేషన్స్ దట్ హావ్ ఎగ్జిస్టెడ్ ఫర్ సెంచురీస్.
ఒక పెద్ద గుంపేమో శతాబ్దాల తరపడి పెద్ద పెద్ద శాఖలుగా ఏర్పరచబడిన క్రైస్తవ శాఖలు.
And then Judah could be picked type of the small groups that have come out of these and are meeting in different places.
చిన్న చిన్న గుంపులుగా వేర్వేరు ప్రదేశాల్లో కూడుకుంటున్న ప్రజలకు యూదా గుంపు సాదృశ్యంగా ఉంది.
But God's remnant is found in both groups.
కానీ శేషించిన దేవుని ప్రజలు రెండు గుంపుల్లో కూడా మనం చూడవచ్చు.
God fearing people in the big denominations and God fearing people in the small group.
దేవునికి భయపడే ప్రజలు పెద్ద పెద్ద శాఖల్లో ఉంటారు, దేవునికి భయపడే ప్రజలు చిన్న చిన్న గుంపుల్లో కూడా ఉంటారు.
The spiritual decline is both groups.
కానీ ఆత్మీయంగా తగ్గిపోవటం అనేది రెండు గుంపుల్లో కూడా ఉంది.
ఈ స్మాల్ లిటిల్ గ్రూప్స్ థింక్ దట్ ఇట్స్ ఓన్లీ ద బిగ్ వన్స్ దట్ ఆర్ డెడ్.
ఈ చిన్న చిన్న గుంపుల్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద శాఖల్లోనే మరణం ఉంటుందని అనుకుంటారు.
దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డెత్ ఇన్ ది స్మాల్ గ్రూప్స్ టు.
కానీ ఈ చిన్న చిన్న గుంపుల్లో కూడా ఎంతో మరణం ఉంది.
దే డోంట్ రియలైజ్ ఇట్ బికాజ్ దే గాట్ దేర్ డాక్ట్రిన్స్ రైట్.
వాళ్ళు దాన్ని గుర్తించరు, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు సరిగా ఉంటాయి.
Whereas the other groups, most of them have got their doctrines wrong.
కానీ వేరే గుంపుల్లో అయితే వారి అనేకమైన సిద్ధాంతాలు తప్పుగా ఉంటాయి.
By the way, there are some God fearing people there.
అయినా కూడా అందులో దేవునికి భయపడే ప్రజలు కొంతమంది ఉంటారు.
స్మాల్ గ్రూప్స్ దో దేర్ డాక్ట్రిన్స్ ఆర్ ఆల్ కరెక్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ డెడ్.
కానీ ఈ చిన్న చిన్న గుంపుల్లో వారి సిద్ధాంతాలన్నీ సరిగానే ఉంటాయి, కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు కూడా అనేక మంది ఉంటారు.
అండ్ వి రీడ్ that Judah did not learn from the mistakes of Israel.
Israel chesina tappulu chusi Yuda nerchukoledani manam chustam.
That's what we see in these small little groups in Christendom today also.
Christvathamlone ee chinna chinna gumpullo kuda danne manam inaadu chustam.
They have not learned from the mistakes of the bigger groups.
Pedda pedda gumpulu chese tappulu nundi varu nerchukoru.
The theme of the prophets was always this remnant coming back finally. That's what God was always interested in.
ee pravaktala yokka mukhya amsham emitante ee sheshinchina varu marla tirigi raavatam. Devudu vaari meeda ellapudu aasakti kaligi untadu.
He's always had a witness, a small group of people who are a witness for the truth.
satyam koraku sakshulu ga unde aa chinna gumpullo eppudu devudu tana koraku sakshyamunu kaligi untadu.
You see, when Jesus was born, there was a Simeon and an Anna in the temple.
Yesu Christ prabhu janminchinappudu Simeonu devalayamlo Anna vallu unnaru.
The remnant. There was John the Baptist. There were a few shepherds.
వాళ్ళు శేషించిన వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు, కొంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు.
And there were these wise men from the east.
తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు.
A mixed group.
అందరూ కలగలిపిన గుంపు.
These are the people who were expecting the Messiah.
వీరు మెస్సయా కోసం నిరీక్షిస్తున్నారు.
Same way here and there is a remnant in Christendom that's preparing for the coming of the Lord.
అదే విధంగా క్రైస్తవత్వంలో కూడా అక్కడక్కడ క్రీస్తు యొక్క రాకడ కోసం సిద్ధపడుచున్న వారు ఉన్నారు.
Zephaniah first speaks about the day of judgment.
జెఫన్యా మొదట తీర్పు దినము గురించి ప్రకటించాడు.
He speaks more about the day of the Lord than any other prophet.
మరి ఏ ప్రవక్త కంటే కూడా ఎక్కువగా ప్రభు యొక్క దినము గురించి ఈయన ప్రకటించాడు.
In Judah, in the time of King Josiah, there was an apparent revival about 4 years before Nebuchadnezzar came.
యూదా రాజ్యంలో యోషియా దినముల్లో నెబుకద్నెజర్ వచ్చేదానికి 4 సంవత్సరాల కంటే ముందు ఒక ఉద్యమం వచ్చింది.
If there had been a real revival, God would have saved Judah from going into captivity.
ఒకవేళ అది నిజమైన ఉద్యమం అయినట్లయితే యూదా బబులోనుకి చెరపట్టబడకుండా కాపాడు ఉండేవాడే దేవుడు.
It's a superficial revival, the outside. Lot of revivals today.
అదేదో పై పైన కనపడే ఉద్యమము కేవలం బాహ్యంగా మాత్రమే ఉంది. ఈనాటి అనేక ఉద్యమముల వలె
ప్రాఫెట్స్ లైక్ జెఫన్యా అండ్ జెరెమయా కుడ్ సీ త్రూ దిస్ రివైవల్.
జెఫన్యా ఇర్మియా లాంటి ప్రవక్తలు అసలు ఈ ఉద్యమం ఏంటో చూడగలరు.
All the others were deceived.
వారు మోసపోలేదు, మిగిలిన వారందరూ మోసపోయారు.
Today a lot of Christians are deceived by superficial revival.
ఈనాడు అనేక మంది క్రైస్తవులు పై పైన కలిగే ఉద్యమమును చూసి మోసపోతున్నారు.
Because they don't have discernment.
అది ఎందుకంటే వారికి వివేచన లేదు కాబట్టి.
And so they're not able to see through the superficiality of a lot of things that go on today which look like God working.
అందుకే ఈనాడు దేవుడు చేస్తున్నాడు అన్నట్టుగా కనపడే పై పైన జరిగే వాటిని వారు చూడలేకపోతున్నారు.
See, a lot of things that are called revival in Christendom today.
ఈనాడు క్రైస్తవత్వంలో ఉద్యమము అని పిలువబడే అనేక సంగతులు
ఎక్సైట్మెంట్
అది కేవలం భావోద్వేగములతో కలిగేవే.
సైకలాజికల్ గిమిక్స్ ప్రొడ్యూస్డ్ బై క్లెవర్ ప్రీచర్స్
తెలివైన బోధకులు మానసికమైన భావోద్వేగాలను ఉపయోగించడం వలన జరిగేవే.
హూజ్ ఇంట్రెస్ట్ ఇస్ టు గెట్ మనీ ఫ్రమ్ పీపుల్ అండ్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్.
వారు ప్రజల దగ్గర నుండి డబ్బులు సంపాదించుకుని విలాసవంతంగా జీవించాలనుకుంటారు.
దేర్ ఇస్ నో రివైవల్ టు హోలీనెస్ బికాజ్ హోలీనెస్ ఇస్ నాట్ ఫ్రీ.
పరిశుద్ధతకు సంబంధించిన ఉద్యమం లేదు, ఎందుకంటే పరిశుద్ధత గురించి బోధించనే బోధించట్లేదు.
నో రివైవల్ టు హ్యూమిలిటీ
దీనత్వం కొరకైన ఉద్యమం లేదు.
ఫ్రీడమ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ,
ధనాశ నుండి విడుదల పొందట గురించి,
పూర్ ఇన్ స్పిరిట్ సో దట్ వీ కెన్ పొసెస్ గాడ్స్ కింగ్డమ్,
లేక ఆత్మలో దీనులమై ఉండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా,
ఆర్ రివైవల్ టు ఓబే ద సర్మన్ ఆన్ ద మౌంట్ మాథ్యూ 5-7,
కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్న వాటికి విధేయత చూపించే ఉద్యోగం లేదు.
Revival that doesn't lead people into all these things is just a counterfeit revival.
Oka ujjivamu vitannintiki videyata choopinchataniki nadipinchinatlayite adi nakili ujjivamu.
Jeremiah and Zephaniah could see through the superficial revival in Josiah's time.
Yoshiya samayamlo jarigina aa ujjivamu nakili ujjivamani Zephaniah Irmiya chodagaligaru.
Expose these revivals.
Ee ujjivamunu varu bahirgatam chesaru.
People of Judah must have told Jeremiah, you're being so negative.
Yuda prajalu Irmiyaku ee vidhanga cheppi undavachchu, nivento vetirekanga aalochistunavani.
Be negative.
Vaallu vetirekanga aalochinchatledu.
Speaking the truth.
Varu satyamunu maatladuchunnaru.
4 years later, Nebuchadnezzar came.
4 samvatsaralu tarvata Nebuchadnezzar vachinappudu.
Then people realized Jeremiah and Zephaniah said was right.
Appudu prajalu gurtergaru, Irmiya cheppindi, Zephaniah cheppindi satyamani.
See, even today it's like that.
Chudandi, inaadu kuda ade vidhanga undi.
True prophets see through the hollowness of these revivals.
Aa ujjivamlo unna dollanu నిజమైన ప్రవక్తలు చూడగలరు.
వన్ డే ఎవ్రీబడీ విల్ సీ దట్ వాట్ దీస్ ట్రూ ప్రాఫిట్ సెడ్ వాస్ రైట్.
ఈ నిజమైన ప్రవక్తలు చెప్పిందే సత్యమని ఒకరోజు ప్రజలందరూ చూడగలుగుతారు.
అండ్ దే విల్ రియలైజ్ దట్ ది పీపుల్ హూమ్ దే కాల్డ్ ఫాల్స్ టీచర్స్ అండ్ హెరటిక్స్ వర్ ద ట్రూ ప్రాఫిట్స్ ఆఫ్ దేర్ డే.
ఎవరినైతే తప్పుడు ప్రవక్తలని, తప్పుడు సిద్ధాంతం బోధించేవారని వాళ్ళన్నారో వాళ్లే నిజమైన ప్రవక్తలని చూడగలరు.
ట్రూ ఇన్ జెరెమయాస్ టైమ్,
అది ఇర్మియా సమయంలో సత్యమే, ఈనాడు కూడా సత్యమే.
ఇన్ చాప్టర్ 1 వి రీడ్ ఇన్ వర్సెస్ 2-7, లార్డ్ సేస్ ఐ విల్ కంప్లీట్లీ రిమూవ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్.
1వ అధ్యాయం 2-7 ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమీ విడవకుండా భూమి మీద నున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఈ సమస్త భూమి మీద వచ్చే తీర్పు,
fulfillment of these prophecies,
ఈ ప్రవచనములకు రెండు విధాలుగా నెరవేర్పులుంటాయి.
వన్ వాజ్ a prophecy about the coming of the Babylonian.
Okatemo Babylonu vachi cherapattukoni povatu gurinchi.
The other is a future reference to the Antichrist.
Rendavademo Christu virodhi gurinchina suchana.
Coming against
sangamunaku virodhamuga raavatam gurinchi.
Notice in chapter 1 and verse 4 and 5.
1వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో గమనించినట్లయితే,
the Canaanites had succeeded in dragging Israel down to their level.
Israelilnu Kananeelu vaari yokka sthayi loniki digajarchatamlo vijayam sadhincharu.
Israel went to change them.
Vaarini taramataniki Israelilu vellaru.
Destroyed them. God said.
Devudu cheppinatluga vaarini hatamarchi undi unnatlayite,
been a witness for the Lord.
Devuniki akkada sakshyam undedi.
But they had dragged them down.
Kani vaare veerini krindaku laagi vesaru.
You see here in verses 4 5 they were bowing down to all the idols which the Canaanites worship.
ఇక్కడ 4 5 వచనముల్లో మనం చూస్తాము కనానీయులు ఏ విగ్రహములకైతే మ్రొక్కుతారో వీరు కూడా మ్రొక్కుతూ వచ్చారు.
You see, if we fellowship with people who are idol worshippers of any sort or unconverted,
ye vidhamuga nannu vigraha aradhana chese varito leka marpu chendana varito manam sahavasam chestunnatlayite,
I'm not talking about friendship. Long as we live in the world, we've got to work with so many people.
Nenu sneham gurinchi cheppatledu, manam ee lokamlo unnanta kaalam aneka mandi tho kalisi pani chestu undali.
Marriage alliances,
nenu vivahamulu gurinchi.
Business alliances,
vyapara bhagaswamyam gurinchi.
Their values are different,
vaari viluvalu veru.
Principles are different,
వారి నియమములు వేరు.
అల్టిమేట్లీ యూ విల్ బి డ్రాగ్ డౌన్ టు దేర్ లెవెల్.
చివరకు నీవు వారి స్థాయికి దగ్గజారిపోతావు అని నేను చెప్తున్నాను.
ఇట్స్ లైక్ యువర్ స్టాండింగ్ ఆన్ ఎ టేబుల్.
నీవు ఒక బల్ల మీద నిలబడినట్లయితే,
దేర్ స్టాండింగ్ బిలో, యూ ఆస్క్ యువర్ సెల్ఫ్,
వాళ్ళు క్రింద నిలబడతారు, అప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకో,
ఇస్ ఇట్ ఈజియర్ ఫర్ దాట్ పర్సన్ టు పుల్ యూ డౌన్ ఆర్ ఫర్ యూ టు పుల్ దాట్ పర్సన్ అప్?
ఆ వ్యక్తి నిన్ను క్రిందకు లాగటం సులువ లేక ఆ వ్యక్తి నువ్వు పైకి లాగటం సులువ?
దే కెన్ పుల్ యూ డౌన్ ఈజీలీ.
వారు నిన్ను క్రిందకు ఎంతో సులువుగా లాగివేస్తారు.
That's exactly what happens when a believer marries an unbeliever.
Oka viswasi avishwasini vivaham chesukunappudu kachithanga ade jarugutundi.
We don't take a clear stand.
Nivu spashtamuga nilabadakapoyinatlayite.
That's what happened to Israel when they went to Canaan.
Varu Kanaanu vellinappudu Israeliyulaku ade jarigindi.
They started worshiping all these gods which the Canaanites were worshiping.
Kanaaniyulu aaradhinche ee devullanu devatalanu varu aaradhistu unnaru.
In verse 8 and 9 the Lord says, I'll punish all these leaders follow pagan customs.
ఈ అన్య దేశస్తుల ఆచారములను అనుసరించే నాయకులందరినీ నేను శిక్షిస్తానని 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు.
అండ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ ఆల్వేస్ స్పోక్ అగైన్స్ ద లీడర్స్ యాజ్ ఐ హావ్ సెడ్ యు ఫైండ్ జెఫనయా డూయింగ్ ద సేమ్ థింగ్.
నేను ఇంత ముందు చెప్పినట్లుగా పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా మొట్టమొదట నాయకులకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. జెఫనయా కూడా అదే చేస్తున్నాడు.
Through the prophets, if you have noticed, every prophet spoke against the leaders first.
మన ప్రవక్తల అధ్యయనంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ప్రవక్త కూడా మొట్టమొదటిగా నాయకులకు విరోధంగానే మాట్లాడారు.
So all the leaders got very angry with these prophets.
కాబట్టి ఆ నాయకులందరూ కూడా ఈ ప్రవక్తల మీద ఎంతగానో కోపగించారు.
How shall we apply that today?
ఈనాడు దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి?
Stephen told the Jewish leaders of his time.
స్టెఫెను తన సమయంలో ఉన్న యూదా అధికారులతో ఈ విధంగా చెప్పాడు.
Which of the prophets did you not persecute?
మీరు ఏ ప్రవక్తను హింసించలేదు.
One of them you kill.
ప్రతి ఒక్కరిని కూడా మీరు చంపివేశారు.
God would send a prophet to the church today.
ఈనాడు సంఘమునకు దేవుడు ఒక ప్రవక్తను పంపించాలనుకుంటే
think he will speak against.
ఆయన ఎవరికి విరోధంగా మాట్లాడతాడని మీరు అనుకుంటారు?
The leaders, pastors, preachers.
నాయకులకు విరోధంగా మాట్లాడతాడు. పాస్టర్లకు, బోధకులకు.
Expose their love of money.
వారి యొక్క ధనాశను బహిర్గతం చేస్తాడు.
Compromises.
మరియు వారు రాజీ పడేవారు.
Against bishop.
బిషప్లకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు.
And what will happen?
అప్పుడు ఏం జరుగుతుంది?
They'll all gang up against him.
ఆయనకు విరోధంగా వీళ్ళందరూ కూడా జట్టు కడతారు.
They'll speak against him, call him a heretic.
ఆయనకు విరోధంగా మాట్లాడతారు. తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడని ప్రచారం చేస్తారు.
That's why we find very few prophets.
అందుకే మనం చాలా కొద్ది మంది ప్రవక్తలనే కనుగొంటాం.
Everybody wants to be popular.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అనుకుంటారు.
When Jesus came to earth, who did he speak against?
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరికి విరోధంగా మాట్లాడాడు?
Where do you find him speaking against the adulterers and the drunkards?
వ్యభిచారులకు మరియు త్రాగుబోతులకు ఆయన విరోధంగా మాట్లాడినట్లు మనం ఎక్కడ చూస్తాం?
Or the murderers and the cheating tax collector.
లేక నరహంతకులకు, మోసం చేసి పన్ను కట్టించే వారికి విరోధంగా ఆయన మాట్లాడినట్లు మనం ఎక్కడ చూస్తాం?
He's against the leaders, the hypocrites who took their Bibles and preached on Saturday morning.
ఆయన నాయకులకు, వేషధారులకు, ఎవరైతే శనివారం సాయంత్రం వారి బైబిల్ని తీసుకుని బోధిస్తారో వారికి విరోధంగా మాట్లాడారు.
The Lord says here in verse 12, I'll take a lantern and go and search all over Jerusalem and punish these men.
12వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఆ కాలమున నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును, వారిని శిక్షింతును.
Who are stagnant in their spirit.
ఎవరైతే వారి ఆత్మలో నిలిచిపోయి ఉంటారో.
Say, no, the Lord will not punish us.
లేదు, ప్రభు మనల్ని శిక్షించడు అని అనుకునే వారిని.
Whenever a church declines, and it says here in verse 13 about their wealth and their plunder, and the Lord is going to make their houses desolate.
ఎప్పుడైతే ఒక సంఘము దిగజారిపోయి ఇక్కడ 13వ వచనంలో చెప్పబడినట్లుగా వారి ఆస్తి దోపిడి సొమ్మగును, వారి ఇండ్లు పాడగును.
Whenever a church declines spiritually, it always moves towards the life of luxury and wealth and ease. And indifference to people's needs.
ఎప్పుడైనా ఒక సంఘము దిగజారిపోయినప్పుడు అది ఎప్పుడు విలాసములకు పోతుంది, సుఖ సౌఖ్యాలను కోరుకుంటుంది, ప్రజల యొక్క అవసరములను పట్టించుకోదు.
Many young people who started earnestly serving the Lord are backslidden today.
అనేక మంది యవనస్తులు ఎంతో ఆసక్తితో ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించి ఇప్పుడు వెనక్కు దిగజారిపోయారు.
Shocked mainly by the deceitfulness of riches.
దానికి ముఖ్య కారణం ఏమిటంటే ధనము యొక్క మోసం వలన.
So if you don't fight these forces in your own flesh, you'll find that you also cool off like them.
నీ సొంత శరీరంలోని ఈ శక్తులతో నీవు యుద్ధము చేయకపోయినట్లయితే నీవు కూడా ఆ విధంగా చల్లారిపోతావు.
End up as a salaried preacher dishing out your sermons on a Sunday mornings.
ఆ తర్వాత నీవు కూడా ఒక జీతం తీసుకునే బోధకునిగా మారి ఏదో ఆదివారం పూట ప్రసంగాలు చెప్పుకుంటూ ఉంటావు.
This happened in Zephaniah's day and it'll happen again. It's happening now.
జెఫన్యా సమయంలో ఇది జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది.
The Lord describes in chapter 1 verse 17 that they are like blind people who are searching for a path.
17వ వచనములో వారి పరిస్థితిని ప్రభు వివరిస్తూ ఉన్నాడు, వారు మార్గము వెతుకుతున్న గ్రుడ్డి వారి వలె నడిచెదరు.
Jesus spoke about blind leaders leading blind people.
గ్రుడ్డి వారైన నాయకులు గ్రుడ్డి వారైన ప్రజలను నడిపించుట గురించి యేసు ప్రభు మాట్లాడారు.
And in such a time, Zephaniah says, all you are humble on the earth, chapter 2 verse 3, seek the Lord, seek righteousness, seek humility.
ఆ సమయంలో జెఫన్యా చెప్తున్నాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకుడి.
What is the way of salvation?
రక్షణకు మార్గం ఏమిటి?
Seek for more humility.
మరి ఎక్కువ దీనత్వం కోసం వెతుకు.
Now you don't hear much preaching on that.
దాని మీద ఎక్కువ బోధను మీరు వినరు.
That's what Zephaniah preached.
జెఫన్యా దాన్ని బోధించాడు.
One side was the pride of Babylon.
ఒక ప్రక్కేమో బబులోను యొక్క గర్వము.
On the other side, the humility of the remnant in Jerusalem.
మరొక ప్రక్కేమో యెరూషలేములోని శేషించిన ప్రజల యొక్క దీనత్వము.
Further down in chapter 2 and verse 4 to 7.
తర్వాత 2వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో మనం చూస్తాం.
He says about different cities that will be destroyed, but again he speaks about the remnant in verse 7.
అనేక పట్టణాలు నశించిపోతాయని చెప్తూ ఏడవ వచనములో మరలా శేషించిన వారి గురించి చెప్తూ ఉన్నాడు.
లైక్ దానియేల్ అండ్ హిస్ త్రీ ఫ్రెండ్స్ దేర్ వాస్ ఎ రెమనెంట్ ఇన్ బాబిలోన్.
దానియేలు మరియు తన ముగ్గురు స్నేహితులు బబులోన్ లో శేషించిన వారి వల్ల ఏ విధంగా ఉన్నారు.
అండ్ హీ సేస్ ఇన్ వర్స్ 8, ఐ హవ్ హర్డ్ ద టాంటింగ్ ఆఫ్ మోయాబ్ అండ్ ద రివైలింగ్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ అమోన్ విచ్ దే హవ్ టాంటెడ్ మై పీపుల్.
ఇక్కడ ఎనిమిదవ వచనంలో చెప్పబడింది, మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను.
ఇఫ్ యు స్టాండ్ అలోన్ ఫర్ ద లార్డ్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యు.
నీవు దేవుని కోసం ఒక్కడవే నిలబడినట్లయితే ప్రజలు నిన్ను అపహాస్యం చేస్తారు. వాళ్ళు నిన్ను విమర్శిస్తారు, దాని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. వారు అన్న మాటలను బట్టి బాధపడవద్దు, ప్రభువే వారిని నిర్వహిస్తాడు.
ఇన్ చాప్టర్ 3 వి సీ హియర్ అబౌట్ ఇన్ వర్సెస్ 3 and 4,
మూడో అధ్యాయంలో 3-4 వచనముల్లో మనం చూస్తాం.
అగైన్ హి స్పీక్స్ అబౌట్ ద ప్రిన్సెస్ అండ్ ద జడ్జెస్ అండ్ ద ప్రొఫెట్స్ అండ్ ద ప్రీస్ట్.
ఆయన మరలా ఇక్కడ ప్రవక్తల గురించి, యాజకుల గురించి, న్యాయాధిపతుల గురించి, రాజకుమారుల గురించి చెప్తూ ఉన్నాడు.
డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లీడర్స్,
వివిధ రకాల స్థాయిల్లో ఉన్న నాయకులు.
Throughout the Old Testament prophets you find this.
పాత నిబంధన ప్రవక్తలందరిలో కూడా దీన్ని మనం కనుగొనవచ్చు.
The judges, the prophets and the priests are corrupt.
నాయకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు వారు చెడిపోయారు.
Comes so often that you can't miss it.
ఎంతో తరచుగా తప్పిపోకుండా వాటిని మనం చూస్తూ ఉంటాం.
Almost as though these prophets had nothing else to speak about against hitting out at their leaders.
కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఈ ప్రవక్తలకు మరేమీ పని లేకుండా ఆ నాయకులను గద్దించడం మాత్రమే పని అన్నట్లుగా చూస్తూ ఉంటాం.
And it says these people are always seeking for everything that they can get.
ఈ నాయకులు వారు ఏమి పొందుకుంటామా అని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు.
They are always trying to get something.
వారు ఎల్లప్పుడూ ఏదో ఒకటి సంపాదించుకోవటానికే చూస్తున్నారు.
That's what they are seeking for.
దానికోసమే వాళ్ళు చూస్తున్నారు.
And that's why in Paul's day he stood as different from all of them.
అందుకే పౌలు తన దినముల్లో వేరే వారి కంటే వ్యత్యాసంగా నిలబడ్డాడు.
Now further down, verse 8, the Lord says, therefore wait for me.
ఎనిమిదవ వచనంలో ప్రభు చెప్తున్నాడు, కాబట్టి నా కొరకు కనిపెట్టుడి.
Be patient, for the time is coming when I'll pour out my anger and fury on these people.
సహనం కలిగి ఉండండి, నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించదును.
When we see the things that are happening around us,
మన చుట్టుపక్కల జరుగుతున్న సంగతులను మనం చూసినప్పుడు,
and all this corruption in Christendom,
క్రైస్తవత్వంలోని ఈ అవినీతిని అంతా మనం చూసినప్పుడు,
we wonder why is the Lord not doing something.
ఎందుకు ప్రభు ఏమీ చేయట్లేదని మనం ఆశ్చర్యపోతుంటాం. సహనము కలిగి ఉండుడి అని ప్రభు చెప్తున్నాడు.
And the Lord says here, one day I'm going to give this remnant, verse 9, I'll give them purified lips.
ప్రభు చెప్తున్నాడు 9వ వచనంలో, ఈ శేషించిన వారికి నేను పవిత్రమైన పెదవులను ఇస్తాను.
And they will serve him shoulder to shoulder.
మరియు వారు ఏక మనస్కులై ఆయన్ను సేవిస్తారు.
The emphasis is here is on unity.
ఇక్కడ నొక్కి చెప్పేది ఏమిటంటే ఐక్యత గురించి.
God's remnant will work together.
దేవుని యొక్క శేషించిన ప్రజలు కలిసి పనిచేస్తారు.
Mark of the remnant is they don't work individually.
దేవుని యొక్క శేషించిన ప్రజలకు గుర్తు ఏమిటంటే వారు వ్యక్తిగతంగా ఒంటరిగా పనిచేయరు.
Individual ministry in the remnant.
శేషించిన ప్రజల్లో ఒంటరిగా చేసే పరిచర్య ఏమీ ఉండదు.
It's a body ministry, shoulder to shoulder.
శరీరముతో కలిసి పనిచేసే పరిచర్య, ఏక మనస్కులై.
They are very careful with their language.
వారి యొక్క భాషను బట్టి వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు.
And in this remnant, the Lord says in verse 11, last part, I'll remove all the proud people.
11వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఈ శేషించిన ప్రజల్లో గర్విష్ఠులందరినీ నేను తొలగించి వేస్తాను.
And I will leave in this remnant, verse 12, only a humble, lowly people who trust in the Lord.
దుఃఖితులకు దీనులను, యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. 12వ వచనం.
See the mark of God being with a church.
దేవుడు ఒక సంఘముతో ఉన్నాడు అనే దాని గుర్తు ఏమిటంటే,
two things. One, he adds wholehearted people.
రెండు విషయాలు. ఒకటేమో పూర్ణ హృదయంతో వెంబడించే వారిని ఆ సంఘమునకు ఆయన కలుపుతాడు.
And two, according to this verse, he removes the proud.
ఈ వచనం ప్రకారం రెండవది ఏమిటంటే గర్విష్ఠులను తొలగించి వేస్తాడు.
So if you are a true church,
నీవు నిజమైన సంఘంలో ఉన్నట్లయితే,
you have God fearing people being added.
దానిలోనికి దైవభక్తి కలిగిన ప్రజలు చేర్చబడతారు.
Someone whom God sees as proud being removed.
ఎవరినైనా దేవుడు గర్వంగా ఉన్నట్లు కనుగొన్నట్లయితే వారిని వెళ్లగొడతాడు.
Both are not happening, God is not with you.
ఆ రెండు కూడా జరగనట్లయితే దేవుడు నీతో లేడని అర్థము.
Don't just be satisfied that different people are being added.
రకరకాల ప్రజలు చేర్చబడ్డారనే కేవలం దాన్ని బట్టే సంతోషించవద్దు.
Are they wholehearted? More important.
వాళ్ళు పూర్ణ హృదయంతో ప్రభును వెంబడిస్తున్నారా? ఎంతో ముఖ్యమైనది.
And another thing, are the proud ones being removed?
మరొక విషయం, గర్విష్ఠులు వెళ్లగొట్టబడుతున్నారా?
Are the people in your midst humble, lowly people?
నీ మధ్యనున్న ప్రజలు దీనులా.
Remnant, verse 13, will tell no lies.
శేషించిన ప్రజలు అబద్ధమాడరు.
Will not have a deceitful tongue.
కపటములాడు నాలుక వారి నోటనుండదు.
The remnant will shout for joy.
శేషించిన ప్రజలు ఉత్సాహ ధ్వని చేస్తారు, ఉత్సాహంతో గంతులు వేస్తారు.
Such a remnant, the Lord says, rejoice and exult.
అటువంటి శేషించిన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఉత్సాహ ధ్వని చేయుడి, జయధ్వని చేయుడి.
God has taken away his judgments against you. Clear your enemies.
తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి ఉన్నాడు.
Don't be afraid, verse 16.
మీరు భయపడవద్దు, 16వ వచనము.
Lord your God is in your midst, a victorious warrior. Verse 17.
నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. 17వ వచనము.
He will exult over you with joy.
ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును.
He is silently planning for you in love. That's the one translation of this verse.
నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన నీ ఎడల ప్రణాళిక వేస్తున్నాడు అని ఒక తర్జుమాలో ఉంది.
And he will rejoice over you with shouts of joy.
ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును.
Now this is not written for everybody. It's written for those who are part of this remnant.
ఇది అందరి కోసం రాయబడలేదు, ఎవరైతే శేషించిన ప్రజల్లో ఉంటారో వారి కోసమే.
అండ్ దోస్ హూ గ్రీవ్ అబౌట్ ద బ్యాక్సిడెంట్ కండిషన్, దే ఆర్ ద వన్స్ హూ మీ విల్ గ్యాదర్. వర్స్ 18.
ఎవరైతే వెనక్కు దిగజారిపోయిన దాన్ని బట్టి చింతిస్తూ ఉంటారో వారి కోసం ఇది రాయబడింది. 18వ వచనం.
దోస్ హూ గ్రీవ్ దట్ దీస్ ఫీస్ట్స్ అండ్ మీటింగ్స్ అండ్ ఆల్ ఆర్ సో డెడ్.
ఈ పండుగల్లో కూటముల్లో ఉన్న మరణాన్ని బట్టి ఎవరైతే దుఃఖిస్తున్నారో వారి గురించి.
గాడ్ రిజాయిసెస్ ఓవర్ us. If we are like this, a humble, lowly people.
Manam ee vidhamuga deenulumuga saatvikulumuga unnatlayite devudu manalni batti harshistunnadu.
He will gather, he will, verse 19, the lame and the outcast and the despised ones he gathers together.
Aa dinamana 19va vachanamlo kuntuchu nadchu vaarini rakshintunu chedaragottabadina vaarini samakurchedanu.
And I will give you renown, verse 20, among all the peoples of the earth.
20వ వచనము. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును.
యు సీ హియర్ గాడ్ డిలైట్స్ ఇన్ దిస్ రెమ్నెంట్ దట్ సీకింగ్ ఫర్ ప్యూరిటీ అండ్ హ్యూమిలిటీ.
ఎవరైతే పవిత్రత కోసం దీనత్వం కోసం చూస్తూ ఉన్నారో ఆ శేషించిన ప్రజలను బట్టి దేవుడు హర్షిస్తూ ఉన్నాడు.
చాప్టర్ 2 వర్స్ 3 వి ఆర్ టోల్డ్ సీక్ రైచెస్నెస్ అండ్ సీక్ హ్యూమిలిటీ.
2వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసాం సాత్వికం కోసం దీనత్వం కోసం వెతకుడి అని.
Whatever, however much people may oppress you and criticize you.
ప్రజలు మిమ్మల్ని ఎంత విమర్శించినా ఎంత బాధించినా.
Lord says stand true to him. One day all the peoples of the earth will see that God is with you.
ప్రభు చెప్తున్నాడు ఆయన కోసం నిలబడు అని. ఒకానొక దినమున ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు నీతో ఉన్నాడని చూస్తారు.
Zephaniah a call to the remnant to stand true to him.
శేషించిన ప్రజలతో జెఫన్యా చెప్తున్నాడు దేవునికి సత్యం కొరకు నిలబడమని.
Especially those last 15 verses.
ప్రత్యేకంగా చివరి 15 వచనాలు.
10 verses are very relevant for our situation today.
10 వచనాలు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులకు ఎంతో సరిపోయేవిగా ఉన్నాయి.
May God help you and me to be in that remnant.
ఆ శేషించిన ప్రజల్లో మనం కూడా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.
ఆమేన్.
ఆమేన్.
We are studying through the Bible and we have reached the book of Haggai in the Old Testament.
మన బైబిల్ అధ్యయనంలో పాత నిబంధనలోని హగ్గై గ్రంథం వద్దకు మనం వచ్చాం.
Haggai wrote very little, just about 2 chapters, a few pages.
హగ్గై చాలా తక్కువగా రాశాడు, కేవలం 2 అధ్యాయములు, కొన్ని పేజీలు మాత్రమే.
1.5 pages.
1.5 pages.
But he had such a tremendous burden that the temple of the Lord should be built.
కానీ దేవుని యొక్క ఆలయం నిర్మించబడాలనే గొప్ప భారం అతను కలిగి ఉన్నాడు.
Haggai and Zechariah were the 2 prophets who worked together when the people came back from Babylon to Jerusalem.
ప్రజలు బబులోను నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత హగ్గయి మరియు జకర్యా ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు.
For more than 15 years after the people came back to Jerusalem, they had not done anything about building the temple.
బబులోను నుండి ప్రజలు వచ్చిన 15 సంవత్సరాల వరకు కూడా వారు ఆలయమును నిర్మించే పనిలో ఏది చేయలేదు.
Partly because there was so much opposition from the people around them.
దానికి ఒక కారణం ఏమిటంటే వారి చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు.
Fear has a tremendous power to paralyze God's people from doing anything.
దేవుని ప్రజలను ఏమీ చేయనీయకుండా అచేతనంగా ఉండటానికి భయము ఎంతో దోహదం చేస్తుంది.
Fear because we think like the Israelites that these giants are more powerful than our God.
ఇస్రాయేలీలు ఈ ఆజానుబాహులు మన దేవుని కంటే ఎంతో శక్తివంతులు అని అనుకున్న విధంగా భయం కూడా అదే విధంగా చేస్తుంది.
So God sent 2 prophets.
కాబట్టి దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపించాడు.
అండ్ వన్ ఆఫ్ దేర్ మెయిన్ మెసేజెస్ వాస్ టు డెలివర్ ది పీపుల్ ఫ్రమ్ దిస్ ఫియర్.
వారి ముఖ్య సందేశం ఏమిటంటే ప్రజలను భయం నుండి విడిపించటయే.
అండ్ టు రివీల్ టు దెమ్ దేర్ సెల్ఫిష్ సెల్ఫ్ సెంటర్డ్ వే ఇన్ విచ్ దే వర్ లివింగ్.
మరియు వారు స్వయం కేంద్రముగా ఏ విధంగా జీవిస్తున్నారో వారికి తెలియజేయటానికి.
హగ్గయి వాస్ ఎన్ ఓల్డర్ మ్యాన్, జకరియా వాస్ ఎ మచ్ యంగర్ మ్యాన్.
హగ్గయి వయసులో పెద్దవాడు, జకరియా వయసులో చాలా చిన్నవాడు.
బట్ యు సీ హగ్గయి రైట్స్ 1.5 pages అండ్ జకరియా రైట్స్ అబౌట్ 10 pages.
హగ్గయి ఏమో 1.5 pages రాశాడు, జకరియానేమో 10 pages రాశాడు.
హగ్గయి వాస్ ఆబ్వియస్లీ ఎ వెరీ హంబుల్ మ్యాన్.
హగ్గయి ఎంతో దీనుడు.
స్పోక్ వాట్ గాడ్ వాంటెడ్ హిమ్ టు స్పీక్ అండ్ దెన్ దట్ వాస్ ఆల్.
దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అంతవరకే మాట్లాడాడు.
దేర్ ఆర్ 4 messages ఇన్ హగ్గయి'స్ ప్రొఫెసీ.
హగ్గయి ప్రవచనంలో 4 సందేశాలున్నాయి.
ఫస్ట్ మెసేజ్ ఇస్ ఇన్ చాప్టర్ 1.
మొదటి సందేశము 1వ అధ్యాయంలో ఉంది.
రిమైనింగ్ 3 messages ఆర్ ఇన్ చాప్టర్ 2.
మిగిలిన 3 సందేశములు 2వ అధ్యాయంలో ఉన్నాయి.
ఫస్ట్ మెసేజ్ ఆఫ్ హగ్గయి వాజ్ కంప్లీట్ ద టెంపుల్.
హగ్గయి యొక్క మొదటి సందేశం ఏమిటంటే దేవాలయ నిర్మాణమును పూర్తి చేయండి.
And he says to them, you people say that it's not yet time to build the temple.
ఆలయమును నిర్మించడానికి ఇది సమయం కాదని మీరు చెప్తున్నారు.
And then Haggai becomes sarcastic.
ఆ తర్వాత హగ్గయి ఎంతో వ్యంగ్యంగా చెప్తున్నాడు.
Is it time for you to build your own houses?
మీ సొంత ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇది సమయమా?
And you build all your fancy houses with such a lot of money.
మీరు ఎంతో విలాసవంతమైన భవనాలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కట్టించుకుంటున్నారు.
God's house is lying desolate.
ఇక్కడ దేవుని ఆలయం పాడైపోయి ఉంది.
Now today God's house is not a building.
ఈనాడు దేవుని మందిరం అంటే ఒక భవనం కాదు.
We talk about God's house, we are not talking about a church building.
దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సంఘ భవనం గురించి మాట్లాడలేదు.
God doesn't want fancy church building.
ఎందుకంటే దేవునికి ఒక విలాసవంతమైన సంఘ భవనం అవసరం లేదు.
Church building is just a convenient place for people to meet.
సంఘ భవనం అంటే ప్రజలు కూడుకోవడానికి అది ఒక సౌకర్యవంతమైన ప్రదేశము.
A hut, it can be made of the thatched roof or anything.
అది గుడిసైన కావచ్చు లేక పైకప్పు ఉన్న ఒక గదైనా కావచ్చు.
The main thing is God's people.
అక్కడ ముఖ్యమైనది దేవుని ప్రజలు.
That is the church today.
అది ఈనాడు సంఘము.
And that's where we can apply this message to ourselves.
ఈ సందేశమును అక్కడ మనం అన్వయించుకోవచ్చు.
Are you so concerned with your work and not concerned with my work, says the Lord.
ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు మీ పనిని ఎంతో పట్టించుకుంటున్నారు కానీ నా పనిని పట్టించుకోవటం లేదు.
And he says that's why there's so little fruit in your life.
అందుకే మీ జీవితంలో ఫలము ఎంతో తక్కువగా ఉంది.
This is similar to what the Lord says, seek God's kingdom first.
దేవుని యొక్క నీతిని మొట్టమొదట వెతకండి అని ప్రభు చెప్పిన దానికి ఇది సమానంగా ఉంది. అప్పుడు మిగిలినవన్నీ మీకు అనుగ్రహించబడును.
Not only the kingdom of God is righteousness, peace and joy in the Holy Spirit.
దేవుని రాజ్యము కేవలం నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి సంతోషం మాత్రమే కాదు.
That's primarily God's kingdom in our heart.
ప్రాథమికంగా దేవుని యొక్క రాజ్యము మన హృదయంలో ఉండటం.
Also the spread of God's kingdom into many other hearts.
దేవుని యొక్క రాజ్యమును అనేక మంది హృదయముల్లోకి విస్తరించుట.
Do you have a burden for that? That is building God's house.
దాని గురించి నీవు భారమును కలిగి ఉన్నావా? అది దేవుని మందిరమును నిర్మించుట.
Means, you know, like stone by stone by stone was brought to build the temple in Solomon's time.
Solomon samayamlo mandiram kattataniki okokka rayi teesukochi pettaru.
From the cut in the quarry and brought and fitted into the temple.
Vaaru akkade raalanu saripoye parimanamunku chesi mandiramunu kattataniki teesukochaaru.
So today unbelievers are brought to Christ and fitted into God's house.
Adhe vidhanga avishwasulu kuda devuni yokka mandiram daggaraku తీసుకుని రాబడి దేవుని యొక్క మందిరములో ఉంచబడుతున్నారు.
Are you interested in that? Question is, are you interested in God's work?
నీవు దాని గురించి ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని యొక్క పని గురించి ఆసక్తి కలిగి ఉన్నావా?
Or only interested in your own work?
లేక కేవలం నీ సొంత పని గురించి మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నావా?
That's the question.
అదే ప్రశ్న.
All over the world most believers are just seeking their own interests.
లోకమంతా కూడా దాదాపు అనేక మంది విశ్వాసులు వారి యొక్క సొంత కార్యములనే చూసుకుంటున్నారు.
Their interest of their family.
వారి సొంత కార్యములను, వారి కుటుంబ కార్యములను మాత్రమే చూసుకుంటున్నారు.
Paul said in Philippians 2:19-21.
ఫిలిప్పి 2:19-21 పౌలు ఈ విధంగా అన్నాడు.
And even in his time, among his own co-workers, everybody was seeking their own interest.
తన సమయంలో కూడా తన తోటి వారు వారి యొక్క సొంత కార్యములనే చూసుకుంటున్నారు.
That is unfortunately the state of most of Christendom.
దురదృష్టవశాత్తు దాదాపు క్రైస్తవత్వం యొక్క పరిస్థితి అది.
See, ఇఫ్ సంబడి ఎన్క్రోచ్డ్ అండ్ టుక్ ఎ బిట్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ,
ఉదాహరణకు నీ ఆస్తిలో కొంత భాగాన్ని తీసుకోవటానికి ఎవరైనా జరబడినట్లయితే,
యూ వుడ్ బి కన్సర్న్డ్ అబౌట్ ఇట్, యు విల్ రిపోర్ట్ ఇట్ టు ద పోలీస్ ఆర్ గో టు కోర్ట్ ఆర్ సంథింగ్.
దాని గురించి నువ్వు పట్టించుకుంటావు, నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేయటం కానీ లేక కోర్టుకు వెళ్లటం కానీ చేస్తావు.
వాట్ వెన్ ద లార్డ్స్ ప్రాపర్టీ ఇస్ టేకన్ ఓవర్ బై సేటన్ లిటిల్ బై లిటిల్,
దేవుని యొక్క ఆస్తిని సైతాను కొద్ది కొద్దిగా తీసుకుంటుంటే నీవేం చేస్తున్నావు?
ఆర్ వి కన్సర్న్డ్?
దాని గురించి మనం పట్టించుకుంటున్నామా?
షోస్ హౌ మచ్ వి ఆర్ సీకింగ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్,
మన సొంత కార్యములను మనం ఎంతగా చూసుకుంటున్నామో అని అది సూచిస్తుంది.
మెసేజ్ ఆఫ్ హగ్గయి ఇస్ ఫర్ సచ్ పీపుల్,
ఈ హగ్గయి యొక్క సందేశము అటువంటి ప్రజల కోసం.
దాట్స్ వై దర్ సో లిటిల్ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్,
అందుకే నీ జీవితంలో ఎంతో కొద్దిగా ఫలం ఉంది.
దాట్స్ ద రీజన్ వై మెనీ క్రిస్టియన్స్ డోంట్ గ్రో స్పిరిచువల్లీ,
అందుకే అనేక మంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగరు.
బికాజ్ దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద లార్డ్స్ బిజినెస్,
ఎందుకంటే వారు ప్రభు యొక్క పని గురించి ఆసక్తి కలిగి లేరు.
జీసస్ సెడ్ వెన్ హి వాస్ 12 ఇయర్స్ ఓల్డ్,
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆయనకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు,
టు జోసెఫ్ అండ్ మేరీ, యు నో దట్ ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్,
యోసేపు మరియతో నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా?
హిస్ ఫాదర్స్ బిజినెస్ వాస్ వాట్ ఆక్యుపైడ్ హిస్ మైండ్ వెన్ హి వాస్ 12 ఇయర్స్ ఓల్డ్,
ఆయనకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన మనసు తండ్రి యొక్క పనితో మునిగిపోయింది.
వన్స్ వెన్ పీపుల్ ఆస్క్డ్ హిమ్ వై యు వర్కింగ్ ఆన్ ద సాబత్,
ఒకసారి ప్రజలు ఆయన అడుగుతారు ఎందుకు నీ విశ్రాంతి దినమున పని చేస్తున్నావని,
హి సేస్ మై ఫాదర్స్ వర్కింగ్ అండ్ సో ఐ వర్క్,
నా తండ్రి కూడా పని చేయుచున్నాడు కాబట్టి నేను చేయుచున్నానని ఆయన చెప్తాడు.
ఫాదర్ హస్ నో సాబత్ హి సేడ్,
తండ్రికి విశ్రాంతి లేదు.
ద లాస్ట్ సాబత్ దట్ గాడ్ హాడ్ వాస్ ఇన్ జెనసిస్ చాప్టర్ 2,
దేవుడు కలిగి ఉన్న చివరి విశ్రాంతి ఆదికాండం 2వ అధ్యాయంలో.
After Adam sinned, there's been no Sabbath for God.
అది ఆదాము పాపం చేయక మునుపు, ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి ఏ విశ్రాంతి లేదు.
God works 7 days a week to save souls.
ఆత్మలను రక్షించడానికి దేవుడు వారంలో 7 రోజులు పనిచేస్తాడు.
Jesus said, I don't have any Sabbath.
అందుకే యేసు ప్రభు చెప్పారు నాకు ఎటువంటి విశ్రాంతి దినము లేదు.
7 days a week I'm interested in saving souls.
వారంలో 7 రోజులు కూడా ఆత్మలను రక్షించట్లోనే నేను ఆసక్తి కలిగి ఉన్నాను.
I don't have a rest day when I let Satan run the show.
సైతాను తన పని చేసుకోవటానికి నేను ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోను.
7 days a week until all of God's purpose is fulfilled.
లేదు, వారంలో 7 రోజులు కూడా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చబడే వరకు నేను పనిచేస్తాను.
Haggai told these people, see you have sown so much but you harvest so little, verse 6.
హగ్గయి ఈ ప్రజలతో చెప్తున్నాడు మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను.
You drink but you are not satisfied. You put on clothing but you are not warm.
మీరు పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది.
You earn so much money and a lot of it is just going like into a purse full of holes.
మీరు ఎంతో కష్టం చేసి జీతము సంపాదించుకొనును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
We notice today how so many people are earning so much but they've hardly able to save anything.
ఈనాడు మనం గమనించినట్లయితే ఎంతో మంది ఎంతో డబ్బును సంపాదిస్తున్నారు కానీ వారి దగ్గర పొదుపు చేసిన డబ్బులు లేవు.
In the olden days when people earned so little they could save much more.
పాత్ర రోజుల్లో అయితే ప్రజలు ఎంతో తక్కువ సంపాదించే వాళ్ళు కానీ ఎంతో ఎక్కువ దాచి పెట్టుకునే వాళ్ళు.
I'm talking about Christians. They're very worldly in their expenditure habits.
నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. వారు ఖర్చు పెట్టే విధానంలో ఎంతో లోకస్తుల వలే చేస్తూ ఉంటారు.
It's like pouring water into a vessel full of holes.
అనేక చిల్లులు పడిన పాత్రలో నీరు పోసినట్లుగా ఉంటుంది.
Such people ask God, Lord, fill me with the Holy Spirit.
అటువంటి ప్రజలు ప్రభు నన్ను పరిశుద్ధాత్మతో నింపు అని అడిగినప్పుడు,
Lord fills up the holes first.
ప్రభు చెప్తాడు ముందు ఆ చిల్లులను మూసివేయి.
Otherwise it'll all leak out.
లేనట్లయితే అంతా కారిపోతుంది.
God doesn't fill with his spirit those who are leaky.
ఎవరైతే ఆ విధంగా కారిపోయే విధంగా ఉంటారో దేవుడు వారిని నింపడు.
This is the burden of Haggai.
హగ్గయి యొక్క భారం ఇది.
He says that's why verse 10 the sky has withheld its dew and the earth is withheld its produce.
కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. 10వ వచనము.
So when Zerubbabel and some others heard this message,
జెరుబ్బాబెలు మరియు వేరే వాళ్ళు ఈ సందేశమును విన్నప్పుడు,
can you see that little expression in verse 12, the remnant of God's people?
మరలా ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క శేషించిన ప్రజలు. 12వ వచనము.
They obeyed the voice of the Lord.
వారు ప్రభు యొక్క స్వరమునకు విధేయత చూపించారు.
And the words of Haggai the prophet.
మరియు ప్రవక్త అయిన హగ్గయి మాటలు విన్నారు.
And the people showed reverence for the Lord.
ప్రజలు దేవుణ్ణి గౌరవించారు.
When the Lord saw these people coming together in order to lay a foundation and start building the temple.
మందిరాన్ని నిర్మించడానికి వాళ్ళు పునాది వేయడానికి అందరూ కలిసి రావటాన్ని దేవుడు చూసినప్పుడు,
The Lord encouraged them by saying in verse 13, I am with you.
దేవుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు 13వ వచనంలో, నేను మీకు తోడుగా ఉన్నాను.
Now in our life, how do we apply this building the temple in terms of the church?
మన జీవితంలో ఈ మందిరమును నిర్మించుట, సంఘమును నిర్మించుటతో అన్వయించుకోవచ్చు.
The Bible says in Hebrews 6:1, don't keep on laying the foundation again and again and again and again.
హెబ్రీ 6:1 వచనంలో చెప్పబడింది, ఎప్పుడు ఇంకా పునాదినే వేస్తూ వేస్తూ ఉండవద్దు.
Build the whole house instead of laying the foundation.
సంపూర్ణలగుటకు సాగిపోండి, పునాది వేసేదానికి బదులుగా మందిరాన్ని నిర్మించండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఒక వ్యక్తి పునాది వేసి మందిరాన్ని నిర్మించలేకపోయినట్లయితే.
And the point is that they were not interested in being disciples. That's the point where Jesus spoke about it.
అక్కడ విషయం ఏమిటంటే, వారు శిష్యులగుటకు ఆసక్తి కలిగలేరు, అది యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పేది.
And so this is the message here. Complete the superstructure, not just keeping on laying the foundation.
ఇక్కడ ఉన్న సందేశం కూడా అదే, కేవలం పునాది వేసి వదిలిపెట్టకుండా మందిరాన్ని కూడా కట్టాలి.
Preach discipleship and make disciples.
మనము శిష్యత్వం గురించి బోధించాలి, శిష్యులను తయారు చేయాలి.
Otherwise, like in Haggai's time,
లేనట్లయితే హగ్గయి ఉన్న సమయంలో వలె,
we'll only have the foundation.
కేవలం పునాది మాత్రమే ఉంటుంది.
The churches that don't preach discipleship are not going to build the church.
ఏ సంఘం అయితే శిష్యత్వం గురించి బోధించదో సంఘమును నిర్మించలేదు.
You need to ask yourself.
నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి.
In the light of these verses 6, 7, 8, 9.
6, 7, 8, 9 వచనముల యొక్క వెలుగులో,
why is the fruit spirit lacking in my life?
ఏ ఆత్మ ఫలము నాలో కొదువుగా ఉంది?
Why is there victory over sin in my life?
ఎందుకు పాపం మీద జయము నా జీవితంలో లేదు?
Is it because, brother, you're just interested in your own things and your family, that's all?
ఇది ఎందుకంటే సహోదరుడా, కేవలం నీవు నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నావు?
Then you can follow the example of Zerubbabel.
అప్పుడు నీవు జెరుబ్బాబెలు యొక్క మాదిరిని అనుసరించవచ్చు.
And be stirred up by the message that you hear.
నీవు విన్న సందేశమును బట్టి పురికొల్పబడవచ్చు.
Even now God can help you.
ఇప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు.
Take a church where there's only foundation laid and make disciples and build the body of Christ.
కేవలం పునాది మాత్రమే ఉన్న సంఘమును తీసుకొని శిష్యులను తయారు చేసి క్రీస్తు యొక్క శరీరమును నిర్మించు.
What is the burden of Haggai? Complete the temple.
హగ్గయి యొక్క భారం ఏమిటి? మందిరమును పూర్తిగా నిర్మించుట. కేవలం పునాదితో ఆయన సంతోషంగా లేడు. కేవలం మారు మనసు, పాపక్షమాపణ, విశ్వాసంతో సంతోషించవద్దు. సంపూర్ణుడవటకు సాగిపో. ఆత్మతో నింపబడిన జీవితం కోసం చూడు, జయించే జీవితం కోసం చూడు.
Haggai, the messenger of the Lord, spoke the message of the Lord.
ఇక్కడ 13వ వచనంలో చెప్పబడింది, యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను చెప్పెను.
I like that. There's a lot of difference between preaching the message of the Lord and the Lord's messenger preaching the message of the Lord.
దాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. దేవుని యొక్క వర్తమానమును ప్రకటించడం వేరు, దేవుని దూత దేవుని వర్తమానమును ప్రకటించడం వేరు.
Anybody can preach the same message.
ఎవరైనా కూడా అదే సందేశం బోధించవచ్చు.
The Lord's messenger preaches the message. He's sent by God. There's an anointing on it.
కాని దేవుని చేత పంపబడిన దేవుని దూత ఆ వర్తమానమును చెప్పినట్లయితే దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంటుంది.
Haggai doesn't tell us all that he went through like Hosea went through.
హగ్గయి దేని ద్వారా వెళ్ళాడో లేక హోషేయ దేని ద్వారా వెళ్ళాడో మనకు హగ్గయి తెలియచేయలేదు. కానీ
one of the things I've discovered is this. Every servant of God whom God has ever used in history.
నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే, చరిత్రలో దేవుని చేత వాడబడిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అన్ని రకాల శ్రమల గుండా వెళ్లిన వారే.
క్రష్డ్ అండ్ హంబుల్డ్,
నలుగొట్టబడిన వారు, దీనులుగా చేయబడిన వారు,
లాస్ ఆఫ్ రెప్యుటేషన్, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ ఎనీథింగ్,
పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నారు, డబ్బును పోగొట్టుకున్నారు, అనేక విషయాలను పోగొట్టుకున్నారు.
లార్డ్స్ మెసెంజర్. So don't think you can just take a message and preach it and it'll have the same result.
దేవుని యొక్క దూత కావటానికి అదే సందేశమును నీవు తీసుకుని వెళ్లి బోధించినట్లయితే అదే రకమైన ఫలితాలు వస్తాయని అనుకోవద్దు.
When there are Lord's messenger preach the Lord's message, it's a different thing altogether.
దేవుని దూత దేవుని యొక్క వర్తమానమును బోధించినప్పుడు అది వేరుగా ఉంటుంది.
That's what stirred these people. And the Lord stirred up the spirit of Zerubbabel.
అదే ఈ ప్రజలను పురికొల్పింది. దేవుడు జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రేరేపించాడు.
And in chapter 2 verse 1 to 9 you find the second message.
రెండో అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో రెండో సందేశమును మనం కనుగొంటాం.
Second message is the temple will be glorious. The church you build will really be glorious.
రెండవ సందేశం ఏమిటంటే దేవుని యొక్క మందిరము ఎంతో మహిమతో నిండి ఉండుట. సంఘము నిజంగా దేవుని యొక్క మహిమతో నిండి ఉండాలి.
You got to be encouraged by the fact that you know that what you are going to build is going to last for eternity.
నీవు దేని బట్టి ప్రోత్సహించబడాలంటే నీవు ఏదైతే నిర్మించబోతున్నావో అది యుగ యుగములు ఉండబోతుందని.
Everything else you live for on this earth will perish.
నీవు ఈ భూమి మీద జీవించిన మిగిలిన విషయాలన్నీ కూడా నశించిపోతాయి.
You can spend your life and energy to become a great sportsman or a great musician.
నీవు గొప్ప సంగీత విద్వాంసుడు అవటానికో లేక గొప్ప క్రీడాకారుడు అవటానికో నీ యొక్క జీవితమును నీ యొక్క శక్తిని నీవు వెచ్చించవచ్చు.
Great businessman, great scientist, will all perish.
గొప్ప వ్యాపారస్తుడు అవటానికో లేక గొప్ప శాస్త్రవేత్త అవటానికో ఇవన్నీ కూడా నశించిపోతాయి.
Only thing that will remain is if you spend your life building the church.
నీ జీవితంలో సంఘమును నిర్మించుటలో నీవు గడిపిన సమయమే నిలుస్తుంది.
So he says to them.
కాబట్టి ఆయన వారితో చెప్పాడు.
Remember seeing the temple in its glory in Solomon's days, verse 3.
పూర్వకాలమున సొలొమోను దినముల్లో ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా.
And now it looks like nothing what you are seeing here.
అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది.
I tell you, verse 9, the glory of this latter house is going to be greater than the glory of the former.
నేను మీతో చెప్తున్నాను ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు.
బికాజ్ ఇన్ దిస్ ప్లేస్ ఐ విల్ గివ్ పీస్ వర్స్ 9.
ఎందుకంటే ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదును. 9వ వచనం.
అండ్ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ వర్స్ 7.
7వ వచనములో ఎంతో మంచి మాటలు ఉన్నాయి.
డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ విల్ కమ్ అండ్ ఫిల్ దిస్ హౌస్.
నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును.
That's referring to Jesus.
అది యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుంది.
That's what made this latter house glory greater than Solomon.
సొలొమోను సమయంలో ఉన్న మందిరము కంటే ఈ కడవరి మందిరము మహిమాయుక్తంగా ఉండటానికి అదే కారణము.
When it built that, it didn't look physically better than Solomon's.
దాన్ని నిర్మించినప్పుడు భౌతికంగా సొలొమోను సమయంలో ఉన్న మందిరము కంటే అందంగా ఇది కనపడదు.
How did he mean that the latter glory will be greater?
కడవరి మందిరము యొక్క మహిమ ఎక్కువగా ఉంటుందంటే అర్థం ఏమిటి?
Because the desire of all nations will come here.
ఎందుకంటే ఇక్కడికి రావాలని అన్యజనులందరూ కోరుకుంటారు.
That house with glory.
ఈ మందిరము నేను మహిమతో నింపుతాను.
That house which these people built was the temple into which Jesus came.
వీరు నిర్మిస్తున్న ఈ మందిరములోనికే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
And that's 500 years later.
అది 500 సంవత్సరాల తర్వాత.
And that glory was far greater than anything that Solomon could produce.
ఆ మహిమ సొలొమోను సమయంలో ఉన్న మహిమ కంటే ఎంతో ఎక్కువైనది.
And that is a picture of the new covenant church as well.
అది కృత నిబంధన సంఘమునకు సాదృశ్యంగా ఉంది.
The new covenant church doesn't have an external glory compared to the old covenant one.
పాత నిబంధన మందిరంతో పోల్చినట్లయితే కృత నిబంధన సంఘమునకు బాహ్యంగా చూసినట్లయితే ఎటువంటి మహిమ లేదు.
Its real glory is the fact that Jesus is in the midst.
దాని యొక్క నిజమైన మహిమ ఏమైనదంటే యేసుక్రీస్తు ప్రభు దాని మధ్యలో ఉన్నాడని.
They needed a lot of money here to build this temple.
ఈ మందిరము నిర్మించడానికి వారికి ఎంతో డబ్బు అవసరము.
Four exiles who had come from Babylon.
వాళ్ళు బబులోను నుండి వచ్చిన చెరపట్టబడిన వారు.
The Lord knew that. What does he say?
దేవునికి ఆ విషయం తెలుసు. ఆయన ఏం చెప్పాడు?
Verse 8. The silver is mine and the gold is mine.
8వ వచనము. వెండి నాది, బంగారు నాది.
God says you need money, right? I know that.
దేవుడు చెప్తున్నాడు మీకు డబ్బు అవసరం కదా, నాకు తెలుసు.
I have it. Don't go becoming beggars.
నా దగ్గర ఉంది, మీరు వెళ్లి భిక్షగాళ్ల వలె మారవద్దు.
Go to the owner of all the silver and the gold in the world and ask him for it.
ఈ లోకంలో ఉన్న వెండికి బంగారమునకు ఎవరైతే యజమానో వెళ్లి ఆయన అడగండి.
The work is his, not ours. Don't go and ask him for money for yourself.
పని దేవునిది, మన పని కాదు, కాబట్టి దానికోసం డబ్బును మీరు వెళ్లి అడగవద్దు.
Trust him to provide the needs of his work.
తన పని కోసమైన అవసరతలను ఆయన తీర్చినట్లుగా ఆయన యందు మీరు నమ్మకించండి.
I then do so many preachers go begging from money, human beings.
ఈనాడు అనేక మంది బోధకులు వెళ్లి మనుషులను డబ్బు కోసం అడుక్కుంటూ ఉన్నారు.
బికాస్ దే డోంట్ నో ది ఓనర్ హూ ఓన్స్ ఆల్ ది సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్.
ఎందుకంటే ఈ లోకంలోని వెండి బంగారమును అంతయు కలిగి ఉన్న యజమాని వారికి తెలియదు.
Didn't Jesus need money to live and to take care of his 12 disciples?
యేసుక్రీస్తు ప్రభు జీవించడానికి మరియు తన 12 మంది శిష్యుల అవసరాలను తీర్చడానికి ప్రభుకు డబ్బులు అవసరం లేదా?
Number of them were married, they had to send money to their homes to take care of their family needs.
వారిలో కొంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారి యొక్క కుటుంబ అవసరాలను తీర్చడానికి వారికి డబ్బులు పంపించవలసి ఉన్నది.
Peter was feeding his family through his fishing business and he had stopped that.
పేతురు చేపలు పట్టడం ద్వారా తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు, ఇప్పుడు ఆ చేపలు పట్టడాన్ని ఆపివేశాడు.
John and James had stopped fishing, how were their families going to live?
యోహాను యాకోబులు కూడా చేపలు పట్టడం ఆపివేశారు, మరి వారి కుటుంబాలు ఏ విధంగా పోషించబడాలి?
They were not millionaires with big savings accounts.
వారు లక్షాధికారులు కాదు, వారి దగ్గర డబ్బులు పొదుపు చేసుకుని లేరు.
Those days people didn't have much savings.
ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా డబ్బులు దాచిపెట్టుకుని ఉండేవాళ్ళు కాదు.
There was no question of living on interest.
అప్పుడు వడ్డీకి ఇచ్చి బ్రతికే పరిస్థితి లేదు.
They earned from their work and lived month to month.
వాళ్ళు జీవించడానికి డబ్బులు సంపాదించుకుని నెల తర్వాత నెల బ్రతికేవారు.
Didn't Jesus need money? Do you ever see him going begging to people saying, I need money for God's work?
యేసుక్రీస్తు ప్రభువుకు డబ్బులు అవసరం లేదా? నాకు డబ్బులు అవసరమని ప్రజలను ఆయన అడిగినట్లుగా మనం ఎక్కడ చూడడం?
How can you do what Jesus never did?
యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడూ చేయని దాన్ని మనం ఏ విధంగా చేస్తాం?
Jesus received gifts when people gave it.
ప్రజలు బహుమతులు ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు.
But he never went around begging.
కానీ ఆయన ఎప్పుడు వెళ్లి అడగలేదు ఎవరిని.
Apostles followed his example.
అపోస్తలులు కూడా ఆయన మాదిరిని అనుసరించారు.
Such a lot of need for work. They traveled to so many places.
వారికి ఎంత అవసరం ఉందో కదా, వారు అనేక ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ ఉన్నారు.
But they never made their needs known to anybody but God.
కాని వారు వారి అవసరతలను ఎవరికి తెలియజేయలేదు, కానీ కేవలం దేవునికి మాత్రమే తెలియజేశారు.
God said the silver and gold is mine.
వెండి బంగారం నాదే అని దేవుడు చెప్తున్నాడు.
We also need money to rent a house.
ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడానికి మనకు కూడా డబ్బులు అవసరమే.
Food and clothes.
ఆహారము వస్త్రములు కొనుక్కోవడానికి.
Educate our children. And the Lord says, I know all that.
మన పిల్లలను చదివించుకోవటానికి ప్రభు చెప్తున్నాడు, నాకు తెలుసు అవన్నీ.
You need money for your family and your work.
నీ కుటుంబమునకు నీ పనికి డబ్బులు అవసరమని నాకు తెలుసు.
Trust in me and don't beg from man.
నా యందు నమ్మకించు, ప్రజల దగ్గర అడుక్కోవద్దు.
The third message is chapter 2 verse 10 to 19.
మూడో సందేశము రెండో అధ్యాయం 10 నుండి 19 వచనాల్లో ఉంది.
Messages, if you are obedient, you'll be blessed.
ఇక్కడ సందేశం ఏమిటంటే, నీవు విధేయత చూపించినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు.
ఫస్ట్ వాజ్ అబౌట్ కంప్లీటింగ్ ద టెంపుల్.
మొదటి సందేశం ఏమో మందిరమును పూర్తి చేయటం గురించి.
సెకండ్ వాజ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ద టెంపుల్.
రెండవ సందేశం ఏమో మందిరం యొక్క మహిమను గురించి.
థర్డ్ వాజ్ అబౌట్ హోలీనెస్ అండ్ సిన్.
మూడవ సందేశం ఏమో పరిశుద్ధత మరియు పాపమును గురించి.
Whenever a prophet spoke about building God's house, the next thing he spoke about was holiness.
ఎప్పుడైనా కూడా ప్రవక్త మందిరమును కట్టుట గురించి చెప్పినప్పుడు తరువాత సంగతి ఆయన పరిశుద్ధత గురించి చెప్తాడు.
Can't build God's house if you don't emphasize holiness.
నీవు పరిశుద్ధతను గురించి నొక్కి చెప్పనట్లయితే దేవుని యొక్క మందిరాన్ని నీవు నిర్మించలేవు.
This is the mistake that a lot of preachers are making today.
ఈనాడు అనేక మంది బోధకులు ఇదే తప్పును చేస్తున్నారు.
They gather people but they don't preach holiness.
వాళ్ళు ప్రజలను సమకూరుస్తారు కానీ పరిశుద్ధత గురించి బోధించరు.
So verses 11 to 13 the Lord asks them a question.
11 నుండి 13 వచనముల్లో ప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు.
If you are carrying a, ask the priest the question, he says.
మీ యాజకుల యొద్ద ఈ ప్రశ్న అడగమని ఆయన చెప్తున్నాడు.
If one of you is carrying a holy sacrifice.
మీలో ఒకరు ప్రతిష్ఠమైన అర్పణను తీసుకువెళ్తున్నప్పుడు.
On the way you brush some other food.
మార్గమధ్యంలో నీవు వేరే భోజన పదార్థమును ముట్టిన ఎడల.
Will that food become holy?
ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా?
Oh no. No.
లేదు, అలా కాదు.
And on the other hand, if someone who is unclean by touching a dead person,
inkoka vidhanga oka vyakti chanipoyina shavamunu mutti apavitrudainatlayite,
brushes against food that is holy,
pratishtitamaina bhojanamunu aa chetto muttinatlayite,
will that food be defiled?
Aaharamu apavitra parchabadutunda?
Yes. You see, it's like you take an example from an operating theater.
Avunu udaharanaku shastra chikitsa chese theater lo nee unnappudu.
There is surgically sterile gloves and knives and all that.
శస్త్రచికిత్స చేయడానికి పరిశుభ్రపరచబడిన కత్తులు ఉంటాయి.
Somebody touches with the dirty hand.
ఒకవేళ ఎవరైనా మురికి చేత్తో దాన్ని ముట్టినట్లయితే.
Will it become dirty? Yes, you can't use that in surgery anymore.
అది మురికి అవుతుందా? అవును, దాన్ని శస్త్రచికిత్స కోసం నీవు ఉపయోగించలేవు.
But if you take those clean gloves and knives and touch something dirty, will that become clean?
ఒకవేళ ఆ పరిశుభ్రపరచబడిన గ్లౌజులు మరియు కత్తులు తీసుకుని మురికిగా ఉన్న వేరే వాటిని ముట్టుకుంటే అవి పరిశుభ్రపరచబడతాయా?
నో. సో దట్స్ వాట్ హీ సేయింగ్.
లేదు, అదే ఆయన ఇక్కడ చెప్తున్నాడు.
హోలీనెస్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్.
పరిశుద్ధత ప్రసరించలేనిది.
సిన్ కెన్ బి ట్రాన్స్మిటెడ్.
కానీ పాపము ప్రసరిస్తుంది.
ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ వెరీ ఈజీ టు క్యాచ్ సిన్.
ఇంకొక మాటలో చెప్పాలంటే పాపము అంటుకోవటం ఎంతో సులువు.
ఇట్స్ లైక్ సిక్నెస్. You go to a sick person, you can get a sickness.
అది ఒక రోగం లాంటిది. నువ్వు ఒక జబ్బు పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే అది నిన్ను కూడా అంటుకుంటుంది.
But if a sick person goes near a healthy person with him, will he get health?
కానీ ఒక రోగంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడైపోతాడా?
No, sickness you can get very easily.
లేదు, రోగం అయితే ఎంతో సులువుగా వస్తుంది.
Health is very difficult.
కానీ ఆరోగ్యం అయితే ఎంతో కష్టం.
That's what the Lord is saying.
అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు.
Sin is very easy, it's contagious.
పాపం అనేది ఎంతో సులువు, అది అంటువ్యాధి లాంటిది.
But holiness is very difficult.
కానీ పరిశుద్ధత ఎంతో కష్టము.
So he said, whatever these people offer is all defiled, verse 14.
కాబట్టి ఇక్కడ 14వ వచనంలో చెప్పబడింది, వారు ఏవైతే అర్పించారో అవన్నీ కూడా అపవిత్రములైపోయాయి.
You can say amen and hallelujah and all that, but God sees sin in your life, he won't accept your offer.
నీవు ఆమెన్ అని హల్లెలూయా అని ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో పాపం చూసినట్లయితే వాటిని అంగీకరించడు. కానీ ఆయన చెప్తున్నాడు, మీరు నిరుత్సాహపడవద్దు.
మై మెసేజ్ ఫ్రమ్ దిస్ డే ఐల్ బ్లెస్ యూ.
ఈ రోజు నుండి నేను చెప్పిన మాటలను మీరు వినినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 19వ వచనము, ఎంత గొప్ప వచనమో కదా ఇది.
యూ కెన్ టేక్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్.
మీ కొరకు దాన్ని మీరు తీసుకోవచ్చు.
ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ.
అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను.
ద లాస్ట్ మెసేజ్ వర్స్ 20-23.
చివరి సందేశము 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఉంది.
వాస్ ఎ పర్సనల్ మెసేజ్ ఫర్ జెరుబ్బాబెల్.
ఇది జెరుబ్బాబెలుకు వ్యక్తిగతమైన సందేశము.
హి సేస్ టెల్ జెరుబ్బాబెల్ ఐ యామ్ గోయింగ్ టు షేక్ హండ్ ఎర్త్ అండ్ ఓవర్థ్రో దెమ్స్.
జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును.
In that, I'll make you like a signet ring, verse 23, because I've chosen you.
ఆ దినమున నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక నేను నిన్ను తీసుకుని ముద్ర ఇంగరముగా చేతును.
Haggai was a real prophet.
హగ్గయి నిజమైన ప్రవక్త.
He exalted Zerubbabel.
జెరుబ్బాబెలును ఆయన హెచ్చించాడు.
He said, you're going to lead the people.
నీవు ప్రజలను నడిపించబోతున్నావు.
God is going to honor you.
దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు.
The prophet himself just disappears.
ఆ తర్వాత ప్రవక్త అదృశ్యమైపోయాడు.
So dear brothers and sisters, follow Haggai's example.
కాబట్టి ప్రియ సహోదరులారా, సహోదరిలారా, హగ్గయి మాదిరిని అనుసరించండి.
Let other people get the honor, like he pushed Zerubbabel forward.
వేరే వ్యక్తులకు ఘనత రానివ్వండి, జెరుబ్బాబెల్ని ఆయన ముందు పెట్టినట్లుగా.
A true prophet is like that.
ఒక నిజమైన ప్రవక్త ఆ విధంగా ఉంటాడు.
He doesn't want to stand up in front and get honor.
ఆయన ఏదో ముందు నిలబడి ఘనతను పొందుకోడు.
He pushes other people forward.
వేరే వారిని ఆయన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు.
He himself is at the back.
Aina venaka untu untadu.
A prophet doesn't want titles like chairman and director and all that type of stuff.
Pravaktaku chairman director ani alanti birudulu korukodu.
Chairman is not interested in titles like bishop and pastor and all that.
Bishop ani pastor ani alanti birudulu kuda aina korukodu.
He just ministers God's word in power.
Shakti tho devuni yokka vakyanni prakatistu untadu.
And if the church is built, let others get the honor.
మరియు సంఘము నిర్మించబడినప్పుడు వేరే వాళ్ళు ఘనత పొందాలని కోరుకుంటాడు.
ప్రాఫిట్ ఇస్ హ్యాపీ దట్ హీ హాస్ ఫుల్ఫిల్డ్ హిస్ పార్ట్.
తన పనిని తాను ముగించాడని ఒక ప్రవక్త ఎంతో సంతోషంగా ఉంటాడు.
హగ్గయి ఇస్ అ గ్రేట్ మెసేజ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్.
హగ్గయి ప్రోత్సహించడానికి ఎంతో గొప్ప సందేశం కలిగి ఉన్నాడు.
బిల్డ్ గాడ్స్ హౌస్, గాడ్ సేస్ ఐల్ బి విత్ యు.
దేవుని యొక్క మందిరమును నిర్మించండి, అప్పుడు దేవుడు చెప్తాడు నేను మీకు తోడై ఉంటానని.
డోంట్ బి అఫ్రేడ్. Let's take heed that message.
భయపడవద్దు, ఆ సందేశమును బట్టి మనం జాగ్రత్తగా ఉందాం.
ఆమేన్.
ఆమేన్.